31వ నూతన సహవాసంగా కట్టుబడి అన్ని సహవాసాల పక్షంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వ్యక్తిగతంగా దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. పెద్ద వయసులో ఉన్న ప్రసాద్ అన్న, డేవిడ్ అన్న వయసు కూడా లెక్క చేయకుండా ప్రయాసపడుతూ వచ్చారు. బృందం అంతటికి వారి నాయకత్వానికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య సందేశంలోకి వెళ్ళడానికి ముందు ఒక ప్రాముఖ్యమైన ప్రకటన. రేపు ఉదయం 7:30కి, రేపు వినాయక చవితి హాలిడే వచ్చింది, అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఉదయాన్నే స్కూల్కి వెళ్లే టీచర్లు కూడా అంత హర్రీ బర్రీ ఉండదు కాబట్టి మార్నింగ్ 7:30కి లేటెస్ట్ రివ్యూ మీటింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేసి మీ గ్రూపుల్లో పంపించడం జరిగింది. రేపు మనం ప్రత్యేకంగా కాన్ఫరెన్సెస్ గురించిన రిపోర్ట్స్ పంపిస్తా ఉన్నారు, దాని మీద డిస్కస్ చేస్తాం. డైరీస్ కూడా రాసి కొద్ది మంది పంపిస్తున్నారు, చాలా మంది ఆగిపోయారు వేరు వేరు కారణాల చేత, దాని మీద కూడా డిస్కస్ చేస్తాం. అట్లాగే ఈ రాత్రి మనం విన్న ఈ సాక్ష్యాన్ని బట్టి అదర్ డిపార్ట్మెంట్స్ లో ఇంకా సహవాసాలు కట్టబడని కొన్ని డిపార్ట్మెంట్స్ మిగిలిపోయాయి, వాటిని కూడా అడాప్షన్ రేపు మార్నింగ్ డిస్కషన్ లో ఎవరికి ఆశా భారం కలిగి ఉంటే, ఆల్మోస్ట్ 24 డిపార్ట్మెంట్లు మనం చేరుకున్నాం, ఇంకొక 20 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, దాన్ని దత్తత చేయడానికి కూడా ఆశపడతా ఉన్నాం. ఈ రాత్రి దాని మీదే 10:00 టార్చ్ బ్యారర్స్ డిస్కషన్ లో కూడా మీకు కూర్చుంటున్నాం. రేపు చాలా ప్రాముఖ్యమైంది. దయచేసి లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళందరూ కూడా, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్, టార్చ్ బ్యారర్స్, ఇన్ఛార్జెస్, కోఆర్డినేటర్స్, కోవర్కర్స్, ట్రైనింగ్ టీమ్, అడ్మిషన్స్ టీమ్ అందరూ కూడా తప్పకుండా మీరు అవైలబుల్ చేసుకుని హాజరవ్వాలని కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని వాక్యం వదుకొద్దాం. అపొస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము, అపొస్తల కార్యాల గ్రంథం 1:11-11 మన వాక్య పఠనంలో చదువుకున్న లేఖన భాగాల్లో నుంచి ఒక కీలకమైన విషయాన్ని మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడతా ఉన్నాను. అందులో 1వ అధ్యాయము 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు. ఆయన పునరుద్ధానుడయ్యారు, ఆయన తన శిష్యులకు సజీవుడిగా 40 దినాలు కనపరుచుకున్నారు. ఆ 40 దినాలు ఆయన కనపరుచుకున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు త్వరపడండి, సేవ చేయండి, లోకాన్ని రక్షించండి, లోకానికి సువార్త ప్రకటించండి అని చెప్పలేదు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు కనిపెట్టండి అని మాట్లాడుతున్నాడు. 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి, వెయిట్ అండ్ సీ అంటున్నాడు. ఆయన మీరు నిలిచి కనిపెట్టండి. ఆ మాటకి 10 దినాలు వారి మేడగదిలో ఉండి ప్రార్థన చేశారు. 2వ అధ్యాయంలో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును మనం చూస్తున్నాం. ఏమిటి ఆ వాగ్దానం అంటే, పరిశుద్ధాత్మ దేవుని చేత వారు నింపబడటం. కాబట్టి 1వ అధ్యాయము, అపొస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అయినను అన్న మాట దగ్గర 6వ వచనంలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా నీడ్స్ ఉన్నాయి. 6వ వచనంలో మొదటి నుంచి ఇస్రాయేళ్లు అపార్థం చేసుకున్నది యేసుక్రీస్తు ప్రభుని ఎక్కడంటే, ఆయన్ని దావీదు లాంటి ఒక రాజుగా చూశారు, సొలోమోను లాంటి ఒక రాజుగా ఉంటాడు అనుకున్నారు. కాబట్టి వాళ్ళు 1వ అధ్యాయం 6వ వచనంలో వారందరూ చడుగుతున్నారు, ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేలునకు రాజ్యం మరలా అనుగ్రహించదువా. ఒకప్పుడు అబ్రహాముకి భూమి మీద ఒక భూభాగం, పాలు తేనెలు ప్రవహించు ఒక దేశం, ఒక రాజ్యం ఆయన ఇస్తానన్నాడు. అన్నట్లుగానే వీరు మాకు రాజు కావాలన్నారు, దేవుడికి నచ్చకపోయినా ఆయన రాజుని ఎంపిక చేసుకోవడానికి అయిష్టంగానే ఒప్పుకున్నాడు. తర్వాత నుంచి ఇప్పుడు మనం చూస్తున్న ఆ రాజులు రాజ్యాలు చరిత్ర చదువుకున్నాం, అది కాస్త ఇప్పుడు డెమోక్రటిక్ సిస్టమ్ లోకి వచ్చాం. రాజకీయ నాయకులు ప్రజలే పాలకులు అని చెప్పబడుతా ఉన్న ఈ రాజకీయ వ్యవస్థ ఇప్పుడు అందరి మనసు కూడా దాని మీదే. పెద్దన్న అగ్రరాజ్యం అమెరికా, చైనా, అట్లాగే భారతదేశం కూడా తాపత్రయపడేది మా దేశం కూడా అగ్రరాజ్యంగా ఉండాలి. అందరూ కూడా భూమి మీద అధికారం కొరకు, భూమి మీద సుస్థిరమైన పాలన కొరకు, లేకపోతే ఫినాన్షియల్ గా సస్టైన్ అవ్వడం కొరకు, ఫినాన్షియల్ గా రూపాయి వాల్యూ పడిపోతా ఉంది, రూపాయి వాల్యూ పెంచుకోవడం కొరకు ఇట్లాగే వెళ్తా ఉన్నాయి. నేను మరలా ఎందుకు ఈ పాయింట్ ఎంఫసైజ్ చేస్తున్నానంటే, ఉద్యోగస్తులు అదే రాజ్యంలో పనిచేస్తా ఉన్నారు, అదే రాజకీయ వ్యవస్థలో పనిచేస్తా ఉన్నారు, అదే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తా ఉన్నారు. లోకాన్ని చూసినప్పుడు వాళ్ళకు కూడా ఇదే కావాలి, రాజ్యం, అధికారం, సుఖవంతమైన పాలన, సుఖవంతమైన సంవత్సరాలు, పంటలు, పాడి పంటలు, మేలులు, ఉపకారాలు, అవే కావాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు దావీదు లాంటి పరిపాలన ఎప్పుడు వస్తుంది, మాకు సులోమన్ లాంటి పరిపాలన ఎప్పుడు వస్తుంది, ఈవెన్ ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు 1000 ఏండ్ల పాలనను కొంచెం భూసంబంధంగానే ఆలోచిస్తున్నారు అనిపిస్తూ ఉంటారు. ఈవెన్ మత్తయి సువార్తలో ప్రారంభ అధ్యాయాల్లో ఆయన పరలోక రాజ్యం సమీపించింది అన్నాడు. ఆయన రాజ్యం కోసమే మాట్లాడాడు, భూలోక రాజ్యం కోసం మాట్లాడాల, పరలోక రాజ్యం, మనుషుల పాలన కోసం మాట్లాడలేదు, దేవుని పాలన కోసం మాట్లాడాడు, థియోక్రసీ కోసం మాట్లాడాడు, నాట్ ఫర్ డెమోక్రసీ. ఆయన డెమోక్రసీ కోసం మాట్లాడడంలా, థియోక్రసీ, దేవుడు పాలించే ఆధీనాల కోసమే యేసుక్రీస్తు ప్రభు కానీ, ఆయన ముందు వచ్చిన బాప్తిస్మిచ్చి యోహాను కానీ, ఆయన తర్వాత అపోస్తలు బోధలో కానీ, న్యూ టెస్టమెంట్ లో దేవుని రాజ్యం, పరలోక రాజ్యం కనబడుతుంది. కానీ యూదులకు ఇస్రాయేలులకి వాళ్ళకి మైండ్ సెట్ ఆల్రెడీ ఒకప్పుడు స్వపరిపాలన చూశారు కాబట్టి, మరలా అలాంటి స్వపరిపాలనే మాకు కావాలి, స్వరాజ్యం మాకు కావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు అడిగారు 6వ వచనంలో. ఈ కాలం ముందు ఇస్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా నువ్వు ప్రభువా, పునరుద్ధానుడైన ప్రభు దగ్గరికి వచ్చిదావా, నువ్వు సర్వశక్తిమంతుడు, నువ్వు మరలా రాజ్యాన్ని ఇస్రాయేల్ ప్రజలకు ఇస్తావా అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సమాధానం 7వ వచనంలో నోరు మూసుకోండి అన్నట్టుగా ఉంది. ఏమన్నాడు, కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకోవడం మీ వల్ల కాదు, మీ పని కాదు అన్నాడు. అని 8వ వచనం, అయినను, నేను అయినను అన్న ఆ కంజెక్టివ్ వర్డ్ కోసం మాట్లాడడం కొరకు ఈ ఉపోద్ఘాతాన్ని పరిచయం చేశాను. అయినను, అయినను దేవుడు తన పరిపాలన ఇవ్వబోతా ఉన్నాడు, అది మీకు ఇప్పుడు అర్థం కాదు, ఆ కాలాల సమయాలు మీకు అర్థం కావు. అయితే దేవుని పరిపాలనలో మీరు శాంపుల్ని చూడబోతా ఉన్నారు, మీరు శాంపుల్ని చూడబోతా ఉన్నారు. 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు, దేవుని పరిపాలన, దేవుని రాజ్యం ఫుల్నెస్ కంప్లీట్ గా వచ్చే దినాలు, అకాలాల సమయాలు మీకు తెలుసుకోవడం మీ పని కాదు, కాని దేవుడు దిగొస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులవుతారు, శక్తి నొందుదరు, గనుక మీరు యెరూషలేము, యూదయ, సమరయ దేశములయందంతటా, యూదయ దేశానికో యెరూషలేముకో పరిమితం కాకుండా ఈ రాజ్యం యూదయ, యెరూషలేము, యూదయ, సమరయ భూదిగాంతాల వరకు విస్తరించే పని మీకు ఇస్తున్నాను, నాకు సాక్షులై ఉంటారు అని ఆయన వారికి విషయం చెప్పాడు. వారికి ఈ విషయం చెప్పాడు. మనం ఈ ప్యాసేజ్ లో నుంచి ప్రాముఖ్యంగా ఈ రాత్రి మనకున్న పరిమిత సమయంలో ధ్యానం చేసే అంశం పేరేంటంటే ఇన్వెల్లింగ్ అంటాం. ఇన్వెల్లింగ్, దేవుడు మనుషుల్లో నివాసం చేయటం. దేవుడు మనుషుల్లో నివాసం చేయటం. మనం ఎదురు చూస్తున్న నిరీక్షణ దేని కొరకంటే మనుషులు దేవుడు గుడారంలో నివసించే జీవితం. అద్భుతమైన మాటలు మనం గ్రంథం యొక్క ముగింపులో చదువుతాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. మొదటి వచనం క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కోసం మాట్లాడుతా ఉన్నాడు ఆయన. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయనతో ఉండడానికి మనం వెళ్ళిపోతా ఉన్నాం, ఆయన గుడారంలో ఉండడానికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఈ మాట అక్కడ కూడా చదవాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 15. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును, వారికి మీదట ఆకలైనా దాహమైనా ఉండదు. ఆయన గుడారంలో ఉండబోతున్నాం. ఆయన గుడారాన్ని మనుషులకు ఇస్తాడు, ఆ గుడారంలోకి వెళ్ళిపోతా ఉన్నాం. అది ప్రకటన గ్రంథంలో ప్రవచన గ్రంథంలో చివరిలో ఏం జరుగుతుందో మాట్లాడే మాటలైతే యేసుక్రీస్తు ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు ఇలా చెప్పాడు ఆయన. యోహానుసువార్త 14వ అధ్యాయం మొదటి వచనం, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను రాజ్యాన్ని ఇస్తాను అని యేసుక్రీస్తు యూదా వచ్చాడు. నేను అధికారాన్ని ఇస్తానని చెప్పి చాలా మంది మీలో అనుకున్నారు, కానీ నేను వెళ్ళిపోతా ఉన్నాను అన్న మాటకి మీరు కలవరపడొద్దు. నేను వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మీకు రాజ్యం వస్తుంది, నేను వెళ్తే మీకు రాజ్యాన్ని ఇస్తాను అని మాట్లాడితే ఇలా అన్నాడు. రెండు, నా తండ్రి ఇంత అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచవలసిన్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును అన్నాడు. ఇక్కడ ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం ఉండలేవు, కొంతకాలమే, అల్పకాలమే, స్వల్పకాలమే. అది శాశ్వత జీవితం. అక్కడ ఆయనతో ఉండే జీవితం, ఆయన గుడారంలో ఉండే జీవితం, అక్కడ మీకు స్థలం సిద్ధపరుస్తాను. నేను వెళ్ళే స్థలం, నేనుండు స్థలంలో మీరు ఉంటారు, నాతో మీరు ఉంటారు. మనుషులు దేవుని పాలన కింద ఉండబోయే భవిష్యత్తు దినాల కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నాం. మన విశ్వాసం అదే, మన నిరీక్షణ అదే. అది కాకపోతే మాత్రం బైబిల్ ప్రకారంగా మీ విశ్వాసం సరైంది కాదు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలి, ఆ గుడారంలో ఉండాలి, ఆయనతో తెగిపోయిన బంధం తిరిగి పనివేసుకోవాలి. అది మన నిరీక్షణ, దాని కొరకు ఎదురు చూస్తా ఉన్నాం. యేసయ్య దాన్ని చెప్పాడు. దాన్ని చెబుతూ అయ్యా అది ఎప్పుడు జరుగుతుంది, అది జరుగుతుంది, దానికి ముందు దాని శాంపుల్ మీకు ఇస్తున్నాను అన్నాడు. పరలోక రాజ్యం యొక్క శాంపుల్, పరలోకంలో ఎలా ఉంటుందో భూమి మీద దాన్ని అనుభవించడానికి పరలోక రాజ్యం యొక్క శాంపుల్, మచ్చు తునుక, ఫోర్ టేస్ట్ ముందుగా మీకు రుచి చూపిస్తాను అని ఆయన అన్నాడు. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ అధ్యాయము 16వ అధ్యాయాలు 3 అధ్యాయాలలో యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీదకి పంపడం కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. మనం బైబిల్ వెలుగులో అర్థం చేసుకోవాల్సిన మాట, అవర్ గాడ్ ఈజ్ ట్రయల్ గాడ్. ఆయన స్త్రీ ఏక దేవుడు ఆ పదం లేదు, ఆ భావన చాలా స్పష్టంగా ఉంది. వన్ గాడ్ హెడ్షిప్ బట్ త్రీ పర్సనాలిటీస్, త్రీ ఆర్ ఈక్వల్లీ గాడ్ ఇన్ నేచర్. ఒక్క దైవత్వం, ఆ ఒక్క దైవత్వంలో ముగ్గురు పేర్లు వినబడుతున్నాయి, ముగ్గురులో ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు, అన్ని విషయాలు స్వరూప స్వభావాలలో అన్ని విషయాల్లో సమానం, అన్ని విషయాల్లో సమానం. అది ఎంత మాట్లాడుకున్నా మిస్టరీ, మనం అర్థమైనంత వరకు నమ్ముదాం, ఇంకా పరలోకంలో అర్థమవుతుంది, అది అంతకు మించి లోపలికి వెళ్ళొద్దు. అయితే తండ్రి తన కుమారుని పంపించాడు, ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు మనతో నివసించాడు, బోధించాడు, పరలోక రాజ్యం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందో చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తే రొట్టెలకు తక్కువ లేదు, చేపలకు తక్కువ లేదు, వదిలిపోని రోగం లేదు, వదిలిపోని దెయ్యం లేదు, మరణానికి కూడా అధికారం లేదు, మరణాన్ని కూడా ఓడించి సమాధి గోతిలో ఉన్న వాళ్ళని లాజరు బయటికి రమ్ము అంటే బయటకు వచ్చాడు, యాయిరు కుమార్తెను బ్రతికించాడు. ఆశ్చర్యం, పరలోక రాజ్యం యొక్క ప్రభావం ఎదుట భూమి మీద ఉన్న సమస్యలు ఏ సమస్యగా లేదు, ఏ సమస్య కూడా పెత్తనం చేయలేకపోయింది, ఏ సమస్య కూడా ఏలుబడి చేయలేకపోయింది, ఏ సమస్య కూడా ఏలుబడి చేయలేకపోయింది. ఒక మాటలో చెప్పాలంటే సాతాను కంచుకోటలు కూల్చబడ్డాయి, సాతాను కబంధ హస్తాల్లో ఉన్న వారు విడిపించబడ్డారు. ఆ మాటలే ఆ యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి రాయబడ్డ మాటలు మనం ఎరుగుదు. మచ్చుకి ఒక మాట నేను చూపించి ముందుకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. అపొస్తలుల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయం చదువుదాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం, అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 37 నుంచి చదవాలి. యోహాను బాప్తీసం ప్రకటించిన తర్వాత గలలయ మొదలుకుని యూదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియదా? అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించనుండేదే, దేవుడు ఆయనకు తోడే ఉండేను కనుక ఆయన మీద చేయుచు, అపవాది చేత పీడింపబడ్డ వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుని రాజ్యం యొక్క మానిఫెస్టేషన్, ప్రత్యక్షత, దేవుని రాజ్యం యొక్క ప్రభావాన్ని యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చూడగలిగారు. దెయ్యాలు వెళ్ళిపోయాయి, రోగాలు వెళ్ళిపోయాయి, మరణం ఓడిపోయింది, మృతులు సజీవులు అయ్యారు. దేవుని రాజ్యం యొక్క ప్రభావం ఎట్లా చేయగలిగాడు ఆయన? అక్కడ రాయబడి ఇంకొక ఆశ్చర్యకరమైన మాట, పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడ్డ మానవ శరీరధారిగా ఉన్న యేసు, నజరేయుడైన యేసు. మానవుడే కానీ దేవుని రాజ్యం యొక్క ప్రభావాన్ని ఎట్లా చూపించగలిగాడంటే దైవాత్మ పూర్ణుడు కావడాన్ని బట్టి అని రాయబడింది. శరీరధారిగా ఉన్న యేసు కంప్లీట్ గా నీ వంటి నా వంటి వాడు అయిపోయాడు. నీ వంటి నా వంటి వాడైన యేసు ఇవన్నీ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న ఆత్మాభిషేకముగా మనం గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతా ఉన్నాడు. ఇదేందయ్యా, నువ్వేదో రాజ్యం ఇస్తావు అని మేము వెనకాల వస్తే నువ్వు వెళ్ళిపోతానంటే రాజ్యం సంగతి ఏంటి అన్నట్టుగా నూరెళ్ళబెట్టి చూస్తా ఉంటే, రాజ్యం మీరనుకుంటున్న రాజ్యం కాదు, శాశ్వత రాజ్యం, నీతి నివసించే రాజ్యం, దేవుడు పరిపాలించే రాజ్యం, పాపం లేని రాజ్యం, శాపం లేని రాజ్యం, సాతాను లేని రాజ్యం. ఆ రాజ్యాం కొరకు ఆయన మాట్లాడుతూ ఆ రాజ్యంలో మీకు స్థలాలు సిద్ధపరచ వెళ్తున్నాను. మరి అప్పుడు దాకా మేము భూమి మీద ఎట్లా ఉండాలి? అప్పుడు దాకా మీరు భూమి మీద ఉండడం కొరకు నేను మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, త్రిత్వంలో 3వ వ్యక్తిగా కనబడతా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మరొక ఆదరణకర్తగా మీకు అనుగ్రహించబడతాడు. నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి దగ్గర నుంచి మీ దగ్గరికి పంపిస్తాను. దేవుడు లేకుండా దెయ్యం పరిపాలన చేస్తున్న ఈ రాజ్యంలో విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. చాలా కష్టం. యేసుక్రీస్తు ప్రభు మనబోటి వాడు అయ్యాను కాబట్టి మన పరిస్థితి అర్థమయ్యి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను, నేను తండ్రిని వేడుకొని మీ దగ్గరికి ఆయన పంపిస్తాను అంటున్నాడు. యోహాను సువార్త 14:16, నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అబ్బా, ఎల్లప్పుడు ఉండుటకు, నువ్వు చచ్చేదాకా నీ తోడుండి నడిపిస్తాడు. అది యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ వచ్చే వరకు భూలోకంలో సంఘాన్ని చేపట్టి నడిపిస్తాడు, ఆదరిస్తాడు, ఆదరిస్తాడు. తుట్రలు పడనివడు, మోసపోనివడు, సిద్ధపరుస్తాడు, పరిపూర్ణతలోకి నడిపిస్తాడు అని మాట్లాడుతున్నాడు ఆయన. నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటక వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిగా ఆత్మని మీకు అనుగ్రహించును. ఆశ్చర్యకరమైన మాటలు. అందులో 17 మన అంశం, లోకం ఆయన చూడదు, ఆయన ఎరగదు, గనుక ఆయన పొందని ఎరదు, మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ వద్దకు వద్దును అన్నాడు. మీలో ఉండును. బైబిల్లో కొన్ని ఆశీర్వాదకరమైన మాటలుగా చెప్పబడుతున్న మాటలు అన్నాయి, నిజంగా ఆశీర్వాదకరమైన మాటలే, కానీ పోల్చి చూస్తే మనం మరింత ఆశీర్వాదానికి పాత్రులమయ్యాము అన్న సత్యం అర్థం కావడానికి ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మనం కొన్ని మాటలు చదవాలి. ద్వితీయోపదేశకాండము 23:26-27. ద్వితీయోపదేశకాండము 23:26-27. యెషూరూను అంటే ఇశ్రాయేలు. యెషూరూను దేవుని పోలినవాడెవడు, దేవుని పోలినవాడెవడునూ లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడే వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. ఈ మాట ఎలా ఉందంటే, నీ కోసం దేవుడు ఆకాశం నుంచి వస్తాడు నమ్ము అని భరోసా ఇస్తున్న మాట. ఆయన నీకు సహాయం చేయడానికి ఆకాశం నుంచి వస్తాడు, మేఘవాహనుడై వస్తాడు. బాగుంది, బాగుంది, దేవుడు నా కోసం ఆకాశం నుంచి వస్తాడు, బాగుంది. కిందకు వచ్చేసరికి 27 ఇలా రాయబడింది, శాశ్వతుడగు దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ కింద ఉండును, ఆయన నీదుట నుండి శత్రువులు వెళ్ళగొట్టి నశింపచేయుమనెను. దేవుడు నీకు పైనుంచి సహాయం చేస్తాడు, లేదా 27 ప్రకారంగా దేవుని బాహువులు నీ కిందకు వచ్చి నీకు సహాయం చేస్తాయి. ఆయన బాహువులు నీ కింద ఉంటాయి. పైనుంచి సహాయం, కింద నుంచి సహాయం అన్న మాటలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. నిర్గమకాండం ఇంకొక మాట రాయబడింది. నిర్గమకాండం 13:21-22. ఆయన ఎలా నడిపించారంటే వాళ్ళని ఇలా రాయబడింది, వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను, వారికి వెలుగుచుటకై రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. దేవుడు నీ ముందు నడిచాడు, మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా. ఇది ప్రత్యేకమైన అనుభవం. దేవుడు మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా నీ ముందు నడవటం, నీ ముందు నడవటం. ఇశ్రాయేలు ఎంత భాగ్యవంతులు అనిపిస్తారు ఈ వాక్యం చదివినప్పుడు. అదే నిర్గమకాండం 14:19 అప్పుడు ఇశ్రాయేల్ ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనుకకు పోయి వారిని వెంబడించాను, ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుంచి పోయి వారి వెనక నిలిచాను. ముందు నడిచాడు, వెనక నడిచాడు. ఆకాశం నుండి సహాయం చేసేవాడుగా ఉన్నాడు, కింద నుంచి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. పైనుండి కింద నుంచి ముందు నుండి వెనక నుండి నీకు సహాయం చేసేవాడిని దేవుడు అన్న మాటలో నిజంగా బాగుంటాయి. మనల్ని ఆదరిస్తాయి, మన బలపరుస్తాయి. కీర్తన గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ వచనాన్ని చదివితే, యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారిని రక్షించిన. చుట్టూ కావలుంటాడు. 4 దిక్కుల 8 దిక్కుల 360 డిగ్రీస్ లో ఆయన్ని చుట్టూ కావలుంటాడు. ఈ మాట కూడా చాలా బాగుంది. 125వ కీర్తన 2వ చరణం 2వ వచనం. 125వ కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుడు తన ప్రజల చుట్టూ కాపుదలిస్తాడు. పైనుండి సహాయం, కింద నుంచి సహాయం, ముందు నుంచి సహాయం, వెనక నుంచి సహాయం, చుట్టూ సహాయం. ఈ మాటలన్నీ చాలా ఆదరణ కలిగించే మాటలైతే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఈ వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి అనుగ్రహించడానికి చేసిన ఈ వాగ్దానం ఎట్లాంటిదంటే ఆయన పైనుండి, కింద నుండి, పక్క నుండి, చుట్టూ ఉండి సహాయం చేయడం కాదు, నీలో ఉండటం, ఇండ్వెల్లింగ్, దేవుడు మానవుల్లో నివసించటం, దేవుడు మానవునితో నివసించటం, మానవునిలో నివసించటం. మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, యుగ యుగాలు ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. చాలా మంది ప్రభులోకి రావడానికి, విశ్వాసంలోకి రావడానికి ఎక్కడ ఆగిపోతారంటే, నేను నిలబడగలనా, నా వల్ల అవుతుందా, నేను కొనసాగలనా, ఎందుకంటే నా బుద్ధి ఏంటో నాకు తెలుసు, నా పరిస్థితులు ఏంటో నాకు తెలుసు, నేను పడిపోయేవాడిని, నేను స్థిరంగా ఉండేవాడిని కాదు. సాతాను బలంగా పనిచేసేది అక్కడే. మనం కూడా తెలియక మాటలు మాట్లాడతాం, నువ్వు అన్ని మానేసిన తర్వాత, అప్పుడు మాకు నమ్మకం కుదిరిన తర్వాత, అప్పుడు నువ్వు బాప్తీసం తీసుకో. ఎప్పుడు మానాలి? ఎప్పుడు నీకు నమ్మకం కుదరాలి? మనం చేసుకునే పనులు కాదు. మనల్ని మనం రక్షించుకోలేము, మనల్ని మనం సరిదిద్దుకోలేము. అది ఎరిగి దేవుడే మనలోకి, మన మధ్యకి, మనలో ఉండడానికి, దిగి రావడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించాడు, తండ్రి అనుమతించాడు. అది 2000 సంవత్సరాల క్రితం పెంతెకొస్త దినమందు సంభవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులు ఎంత ధన్యులంటే, దేవుడు ఆకాశం నుంచి నీ మొర వినటం, దేవుడు కింద నుంచి నీకు సహాయం చేయడు, ముందు నుంచి సహాయం చేయడు, పక్కన నడవటం, అవన్నీ మించి నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. పాత నిబంధనలో ప్రవచనాలు, అద్భుతమైన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు ఎప్పుడు నెరవేరుతాయా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ ప్రవచనాలు నెరవేర్పులోకి వచ్చేసాయి అని మనకు అర్థం కావాలి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 27వ వచనాన్ని చదివితే, 36వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివితే, నా ఆత్మను మీ అందుంచుతాను అన్నాడు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడను అనుసరించి వారిగాను, నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను అన్నాడు. పైవచనాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. 25వ వచనం, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును అన్నాడు. మీ అపవిత్రత తీసేస్తాను అన్నాడు. 26వ వచనంలో, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలగజేస్తాను, రాతి గుండు తీసేస్తాను, మాంసభూ గుండు మీకు ఇస్తాను. అది ఎట్లా సాధ్యం ప్రభు అంటే, నేనే మీలోకి వస్తాను, నా ఆత్మను మీ అందించుతాను, నా కట్టను అనుసరించి వారుగా, నా విధులు గైకుని వారుగా మిమ్మల్ని చేస్తాను. చాలా సార్లు మనం చెప్పగలిగిన మాట ఏంటంటే, పోలీసులు మారతారా? అబ్బే మారరు. సింగరేణులు మారతారా? అబ్బే మారరు. బూతులు తిట్టకపోతే కానీ పని అడవదు. ఉద్యోగం అంటేనే బూతులు తిట్టడం. లంచం తీసుకోకపోతే కానీ పని అడవదు. లంచం లేకపోతే అసలు ఏది సాగదు. అట్లాంటి పరిస్థితులు అసాధ్యం, ఇంపాసిబుల్. కానీ ఈరోజు మనం సాధ్యం అవడం చూస్తున్నాం. అది ఎట్లాగా? ఎవరో యవనస్తుడు ప్రార్థన చేశాడు అనొద్దు. ఎవరో యవనస్తుడు ప్రార్థన చేయడం కాదు, యేసుక్రీస్తు ప్రభు సంఘానికి చేసిన ఆశ్చర్యకరమైన సహాయం, యేసుక్రీస్తు ప్రభు తండ్రికి చేసిన ప్రార్థన. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద మీలో ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించను. దేవుడు మనుషుల్లో ఉంటాడు, దేవుడు మనుషులతో ఉంటాడు. రే భవిష్యత్తులో మనుషులు పరిశుద్ధులు దేవుడితో ఉండబోతున్నారు. కానీ పాపపు లోకంలో ఆయన విశ్వాసం ఉంచిన బిడ్డలు ఆయనలో కొనసాగడానికి, పరలోక రాజ్యం యొక్క ప్రభావాన్ని భూలోకంలో చూపించడానికి, పరలోక రాజ్యం యొక్క వెలుగును భూమి మీద ప్రకాశింప చేయడానికి, పరలోక రాజ్య నియమాలను నీతి నియమాలు లేని లోకానికి నేర్పించడానికి ఆయనే వాగ్దానపు ఆత్మను, పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించాడు. దేవుడు మనల్లో మనతో ఉండడానికి వాగ్దానం చేపట్టాడు. నేను సూటిగా చెప్పడానికి ఇష్టపడుతున్న మాట, మన సొంత శక్తితో ఏదో చేసేది కాదు, చేయడానికి కూడా ప్రయత్నం చేసిన అయ్యేది కాదు. మనం చేయగలిగిందల్లా నమ్మటం, విధేయత చూపించటం, అంతవరకే. కానీ దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయాలు చాలా ఉన్నాయి. అందులో బైబిల్ గ్రంథం, బైబిల్ గ్రంథం, అందులో సంఘం, సంఘం, యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని మనకిచ్చాడు, బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చాడు. ఆల్రెడీ పాపాన్ని జయించి నిలిచిన గొప్ప సాక్షి సమూహం మన ఎదుటుంది. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువే భూమి మీదకి వచ్చి మనబోటివాడిగా వచ్చి ఆయన లివింగ్ ఎగ్జాంపుల్ గా చూపించాడు పాపంతో, పాపం మీద జయాన్ని, మరణం మీద జయాన్ని, అన్నిటినీ చూపించాడు. మనమేం ఎక్స్పెరిమెంట్ ఏం చేయట్లా, ఆల్రెడీ వాళ్ళు చేశారు అదే ట్రాక్లో. అలాగే బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ ఆ మాదిరి జీవితాన్ని ప్రేరణ తీసుకుంటూ ప్రార్థన, ఇది ఎంత గొప్ప భాగ్యము, నానా అబ్బా తండ్రి అని పిలవడానికి, కృపాసనాన్ని సమీపించడానికి అధికారం మనకిచ్చాడు. లాస్ట్ మనం స్టడీ చేసాం, సన్షిప్ మనకిచ్చాడు, దత్తపుత్రత్వాన్ని మనకిచ్చాడు, వారసత్వాన్ని మనకిచ్చాడు, వారసత్వాన్ని మనకిచ్చాడు. మనల్ని మన మట్టుకు మనం ఏదో ఒంటరిగా ఎదడం కాదు, ఒంటరిగా ఎదడం కాదు, విశ్వాసంతో నిలబడమే. చేయాల్సినవన్నీ ఆయన చేసి, ఇంకా ప్రభువా నేను చేయలేకపోతున్నాను అనడానికి స్కోప్ లేదు. నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదు అంతే, అన్నీ ఉన్నాయి. బైబిల్ అందు నువ్వు చదవాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నువ్వు ఆయన స్వరం వినాలి, ఆయనకు లోపడాలి. సంఘం ఉంది, సంఘంని, సంఘంతో పాటు నువ్వు ఉండాలి. చిటికిపాటికి సంఘంతో సెపరేట్ అయిపోతా నష్టపోయేది నువ్వే. ఆయన ప్రార్థన చేయడానికి 24 గంటలు ఓపెన్ డోర్స్ తో ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయాలి, జస్ట్ ప్రాక్టీస్ చేయడమే. అన్ని ఆయుధాలు, అన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు నీకు నాకు ఇచ్చేశాడు. నేడు భారతదేశపు సంఘం కాదు, ప్రపంచ సంఘాల్లో ఎందుకు ఆ జీవాన్ని చూడలేకపోతున్నాం? ఆ విక్టోరియస్ లైఫ్ని ఎందుకు చూడలేకపోతున్నాం? ఆ జయ జీవితాన్ని ఎందుకు చూడలేకపోతున్నాం? పాపం మీద విజయాన్ని ఎందుకు చూడలేకపోతున్నాం అన్నమాట దగ్గర ప్రాక్టీస్ చేయట్లేదు అంతే. సంఘ సహవాసాన్ని వారానికి పరిమితం చేసేశారు, బైబిల్ గ్రంథాన్ని వారానికి పరిమితం చేసేశారు, ప్రార్థనా సమయాన్ని వారానికి పరిమితం చేసేశారు. ఆయనేమో 24 గంటలు అందుబాటులో ఉన్నాడు, ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. దేవుని వాక్యాన్ని మొదటి కీర్తన ప్రకారంగా దివారాత్రులు ధ్యానించాలి, ప్రార్థన ఎడతెగకుండా చేయాలి. ఎడతెగని ప్రార్థన, అనుదిన వాక్య ధ్యానము, అనుదిన సంఘ సహవాసము ఎల్లప్పుడూ ఆత్మ నడిపింపులో కొనసాగటం. పాపానికి చోటు ఎక్కడది, అపవాదికి జయం ఎక్కడది, ఓటమి ఎక్కడది? మేబీ కొంతమంది జీవితాలు చూసినప్పుడు అయ్యో వాళ్ళు చచ్చిపోయారు కదా అని మనం మాట్లాడచ్చు. చావు వాళ్ళకెందుకు వాటమైంది? వాళ్ళు చెరసాల్లోకి వెళ్ళారు, హింసలు పడ్డారు కదా అని మనం అనుకోవచ్చు. చెరసాల్లోకి వెళ్ళి హింసలు పడ్డవాళ్ళు వాళ్ళు ఎందుకు ఊడిపోయినట్లు? యేసుక్రీస్తు ప్రభు ఎలా జీవించాడు, అదే జీవితం. చావు ధన్యత, వరం, భాగ్యం. వాడు మహా అయితే మనం చంపాలనుకుంటాడు, వాడు చంపాలనుకుంటే వాడు చచ్చినట్టే మనం తిరిగి బ్రతుకుతాం, యుగ యుగాలు ప్రభుతో ఉంటాం. వాడు మనం చంపడు, చెడగొట్టడానికే ట్రై చేస్తాడు. మనం చెడిపోము, పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు, పరిశుద్ధ గ్రంథం మనకుంది, పరిశుద్ధుల సంఘ సహవాసం మనకుంది. మనం ఎట్లా చెడిపోతాం? మోసం ఏంటంటే కప్ప చచ్చిపోవాలంటే వేడి నీళ్ళలో పడేస్తే చచ్చిపోదు, దానికి తెలుసు, స్పర్శ తగిలితే వెంటనే బయటకు వచ్చేదట. మరేం చేయాలి? చలి నీళ్ళలో పెట్టాలి, కింద కాక పెట్టాలి. మెల్లగా హీట్ ఎక్కుతా ఉంటే దానికి అర్థం కాదు, కొంచెం 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 వేడికి అలవాటు పడి కొంచెం తోలు మందం కదా తట్టుకుందాంలే అనుకుంటది. ఒక్కసారి అది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కి వచ్చేసరికి అన్బేరబుల్ హీట్, తట్టుకోలే చచ్చిపోద్ది. లోకం అట్లాగే, ఒకసారి మన జీవితంలోకి రాదు. పాపం అట్లాగే, ఒకసారి మన జీవితంలోకి రాదు. మెల్లగా 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 పాపానికి దూరంగా పారిపో అన్నాడు. పాపానికి ఆస్కారం ఉన్న ఏ పరిస్థితులు నిలవద్దు అన్నాడు. వాక్యాన్ని వాక్యంగా మనం పాటిస్తే మనం ఎందుకు ఓడిపోతాం? మనం ఎందుకు చల్లారిపోతాం? కాబట్టి ప్రియులారా, ఇండ్వెల్లింగ్, దేవుడు మనతో నివసించడానికి వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇదెంత గొప్ప ఆశీర్వాదమో, ఇదెంత గొప్ప భాగ్యమో అర్థమైతే మనం ఏ పరిస్థితుల్లో కలవరపడం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ఉన్నాం. 14వ అధ్యాయం 23వ వచనంలో మరొక మాట మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, 14వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివితే ఆయన అన్నాడు, ఒకడు యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము తండ్రి, నేను పరిశుద్ధాత్మ దేవుడి కోసం ముందే చెప్పాడు, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతుము. దేవుడు మానవుడితో భూమి మీద నివసిస్తాడంటే అవును, నివసిస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం ఉద్దేశం అదే, యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడ ఉద్దేశం అదే. ఈయనేంటి పాపంతో స్నేహం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు పెట్టిన పేరు, హీఈస్ ఏ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్, పాపుల స్నేహితుడు. అవును అవును, పాపితోటి మనుషులు కూడా ఉండలేరు, పరిశుద్ధుడైన దేవుడు ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయన ప్రేమ కదా, అది ఆయన ప్రేమ కదా. ఎంత ఆశ్చర్యం, దేవుడు మనిషిలో ఉండడానికి, దేవుడు సంఘములో ఉండడానికి, మనతో ఉండడానికి ఆయన వాగ్దానం చేసిన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. నేను పరిశుద్ధాత్మ దేవుడు వల్ల మనకేంటి ఉపయోగం? భాషలు, స్వస్థతలు, అద్భుతాలు అవన్నీ విన్నాం. నేను కొన్ని యేసుక్రీస్తు ప్రభు బోధల్లో నుంచే మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వల్ల ఏంటి ఉపయోగం? యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం, మొదటి మాట ఆయన మనకి బోధ చేస్తాడు. 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. అబ్బా అబ్బా, సమస్తమును మీకు బోధించి. ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, మన కోసం రాయబడ్డ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవరి చేతను వివేచింపబడదు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు, అన్ని అర్థమవుతాయి. పై వచన చదివితే ఆత్మదేవుడు బోధిస్తున్నాడు అని రాయబడింది. పన్నెండవ 11వ వచనం, ఒక మనుషుని సంగతులు అతనిలో మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియను. దేవుని వలన మనకు దయచేయబడిన వాడిని తెలుసుకున్నట్టుకే మనం లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుంచి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. ఆయన సమస్తాన్ని బోధిస్తాడు దేవుని బిడ్డలు. బైబిల్ గ్రంథం కలిగిన వారు ప్రార్థనాపూర్వకంగా బైబిల్ను చదువుతూ లోకాన్ని చూస్తున్నప్పుడు ఏవి ఎందుకు జరుగుతున్నాయో అన్నీ అర్థమవుతుంది. చాలా మందికి ఎందుకు ఎలా జరిగిందో అర్థం కాకపోవచ్చు గాక నీకు అర్థమవుతుంది. దేవుని సంగతులు దైవాత్మకు తెలిస్తే దైవాత్మ మనకు బోధిస్తున్నాడు. ఈ దైవ గ్రంథానికి గ్రంథకర్త ఎవరు? ఆయనే కదా. ఈ గ్రంథాన్ని వాళ్ళకు బోధించి రాయించిన వాడు ఆయనే కదా. మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడ్డ వారే దేవుని మూలంగా పలికితే రాయబడ్డ వాక్యం కదా. పరిశుద్ధాత్మ దేవుడు వల్ల ఏంటి మనకు ఉపయోగం అంటే దేవుని సంగతులు బోధపడతాయి. ఇక్కడ ఒక మాట రాయబడింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14, ప్రకృతి సంబంధి అయిన వాడు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు, అది అతనికి వెర్రితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతని వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. బాగా చదువుకున్న విద్యార్థులకు అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే వారు ప్రకృతి సంబంధమైన వారు. చాలాసార్లు ప్రతిదానికి ఈక్వేషన్స్ ఉండాలి, లాజిక్స్ ఉండాలి. దేవుడికి లాజిక్లు ఉండవు. He can do everything out of nothing. శూన్యంలో నుంచి సృష్టి చేయగలను దేవుడు, లాజిక్ ఎక్కడది? చనిపోయిన వాళ్ళు లేవనెత్తగలిగిన దేవుడు, లాజిక్ ఎక్కడది? మనకు అర్థం కావడానికి కొన్ని లాజిక్లు చెప్పడేమో కానీ లాజిక్ ఉంటే తప్పు చేసేవాడు కాదు ఆయన. కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషులకు అర్థం కావు, దైవాత్మ ద్వారా వీటిని మనం అర్థం చేసుకోగలుగుతాం. కావునందు పిల్లరా, ఆత్మదేవుడు సంఘంలోకి వచ్చింది సంఘానికి సమస్తాన్ని బోధించడానికి. చిత్రం మనం ఆయనకి బోధించడానికి ట్రై చేస్తున్నాం. చాలాసార్లు మన ప్రసంగాలు మన ప్రార్థనలు విన్నప్పుడు బుర్ర బాదుకోవాలి, ఏంది ఇది బైబిల్లో ఉందా, ఎలా ప్రార్థన చేయొచ్చా, ఎలా చెప్పాడా, ఆయన ఏం చెప్పాడు, ఆయన చెప్పింది మనం వినాలా, మనం చెప్పింది ఆయన వినాలా. అందుకే అన్నాడు, మాట్లాడడానికి నిదానించు, వినడానికి వేగిరపడు. ఆయన మాట వినడానికి ట్రై చేస్తే అన్నీ అర్థమవుతాయి. ఆత్మదేవుడు సమస్తాన్ని బోధిస్తాడు, సమస్తాన్ని బోధిస్తాడు. రెండవ మాట ఏంటి, ఆత్మదేవుడు వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు మాటలో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నామమును పంపవు పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి, ఆ రెండవ మాట, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. స్తోత్రం. ఆత్మదేవుడు మనకు చేసే రెండవ మేలు ఏంటంటే జ్ఞాపకాలను తీసుకొస్తాడు. మర్చిపోనేవుడు జ్ఞాపకం చేస్తాడు, మర్చిపోనేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుంటే తప్పకుండా, అయ్యా అది నేను చేయొచ్చా లేదా, ఆ ప్రశ్న అడగగానే నీకు లోపల ఎర్ర కొడతా ఉంటారు, చేయకూడదు, బైబిల్లో ఉంది కదా, వాక్యం ఉంది కదా. అయినా సరే వాత వేయబడ్డ మనస్సాక్షితో శోధించడం తప్ప, ఆయన చాలా స్పష్టంగా మాట్లాడతాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 18-20వ వచనాలు చదివితే, ఆయన మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయం వీరికి అన్ని జనులకును సాక్షార్థమైన నామము నిమిత్తం మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు తేబడదురు, వారి మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదము, ఏమి చెప్పుదుము అని చింతింపకూడి, మీరేమి చెప్పవలనో అది ఆఘడిలోని మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కారు. ఆయన జ్ఞాపకం చేస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన రిమెంబరెన్స్ లోకి తీసుకొస్తాడు, రికలెక్షన్ లోకి తీసుకొస్తాడు. ఆయన సమస్తాన్ని బోధిస్తాడు మొదటి మేలు. రెండు, ఆయన అవసరమైన సంగతులు అవసరమైన పరిస్థితుల్లో తప్పక సహాయంలోకి జ్ఞాపకంలోకి తీసుకొచ్చి సహాయం చేస్తాడు. మూడు, ఆత్మదేవుడు ఏం చేస్తాడు అన్న మాట దగ్గర మనలోకి వస్తే ఏం చేస్తాడు? అదే యేసుక్రీస్తు ప్రభు మాటలు యోహాన్ సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. 27వ వచనం, మీరు మొదటి నుంచి నా వద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తాడు, సాక్ష్యమిచ్చేటట్లుగా చేస్తాడు. సాక్ష్యం అంటే నేనెవరంటే ఆ సాక్ష్యం కాదు, ఆయన ఎవరంటే ఆ సాక్ష్యం, యేసును గూర్చిన సాక్ష్యం. నోరు విప్పకుండా, చెప్పకుండా, బోధించకుండా ఉండలేవు నీ వల్ల కాదు, ఆయన నీలో ఉంటే. ఆయన గుణగణాలు, ఆయన మంచితనం, ఆయన సిలువ కార్యం, ఆయన నీ కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం, పరలోకంలో ఉన్న బహుమానాలు పంచుకోకుండా ఎట్లా ఉంటాం, చెప్పకుండా ఎట్లా ఉంటాం? ఎర్మియా అంటాడు, నేను చెప్పకుండా మౌనంగా ఉందాం అనుకుంటున్నాను కాని నా ఎముకళ్ళు మండిపోతా ఉంది, నా వల్ల కావట్లేదు. ఎట్లా ఉంటాం చెప్పకుండా? మీరు నా కొరకు భూదిగాంతాల వరకు సాక్షులు అన్నాడు. ఆయన మనలోకి వస్తే మనం ఆయన గూర్చి అనేక మందికి ప్రకటించేవారుగా మీరును సాక్ష్యమిత్తురు అన్నాడు. మనం చదువుకున్న మూలవాక్య వాక్యపట్నం అది అపొస్తలుల కార్యాలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, పైనుండి మీరు శక్తి నొందినప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగాంతాల వరకు నాకు సాక్షులై ఉందరు. ఎక్కడో మంచిర్యాలలో ఉన్న ఏఎస్ఏ నర్సయ్య గారికి ఏం పట్టింది, ఎక్కడో ఖమ్మంలో ఉన్న ప్రసాదానికి ఏం పట్టింది, ఎక్కడో విజయవాడలో ఉన్న మహేషియకి ఏం పట్టింది అంటే ఎట్లాగ మౌనంగా ఉంటాం చెప్పకుండా? ఎట్లా మౌనంగా ఉంటాం చెప్పకుండా, పంచుకోకుండా, కలవకుండా, ఆయన గురించిన గుణగణాలు పంచుకోకుండా ఎట్లా ఉంటాం? సాక్ష్యమిస్తారు. మూడవ మేలు, ఆయన మనం సాక్షులుగా వాడుకుంటాడు. నాలుగవ మేలు, ఆత్మదేవుడు మనలోకి వస్తే ఏం జరుగుతుందట? యోహాను సువార్త ప్రభు మాటలు 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనాల వరకు అక్కడ రాయబడ్డ మాటలు ఒప్పింప చేస్తాడు. 7వ వచనం, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింప చేయును, ఒప్పుకొని చేయును. కన్విక్ చేస్తాడు ఆయన, తప్పకుండా మనలో వచ్చిన ఆ కన్విక్షన్ మన ద్వారా అనేక మందులను దాన్ని చూడగలుగుతాం. మొదటగా మనం ఒప్పుకుంటాం, మనం సరెండర్ అవుతాం, మనం కన్విక్ట్ అవుతాం. ఒప్పింప చేస్తాడు మన ద్వారా విన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం మనం చూస్తాం. మన సాక్ష్యాలు విన్నవారు, మన వర్తమానాలు విన్నవారు మన యేసుక్రీస్తు ప్రభుని గురించి వివరించినప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం మనం చూస్తాం. ఒప్పింప చేస్తాడు. 5వ మేలు, అపొస్తలుడు అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనం, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోకి నడిపించును. సర్వసత్యములోకి నడిపిస్తాడు. హీ విల్ గైడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్. అన్ని విషయాలు బోధించడం మాత్రమే కాదు, సర్వసత్యములోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇస్రాయేల్ ప్రజలను ముందుని నడిపించాడు. అద్భుతం, ముందుని నడిపించడం ఎంత బాగుందో. ఆయన మనల్ని ఇప్పుడు మనం చదువుతున్నమాట, ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. దాన్ని రోమీలకు రాసిన పత్రికలో రాస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, నేను ముగిస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులు. నడిపిస్తాడు, చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు, ఆయన్ని నడిపిస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు, ఆయన మనం నడిపిస్తాడు. అబ్బా, ఇదంతా గొప్ప ఆత్మీయ అనుభవం. నాకనిపిస్తుంది అంతా మనమే చేయాలి, కాదు నువ్వు చేసేదేమీ లేదు, అంతా ఆయనే చేస్తున్నాడు, నువ్విధేయత చూపించు, నువ్విధేయత చూపించు. ఆరో మాట యోహాను సువార్త 16:13, యోహాను సువార్త 16:13లో 13వచనంలో రెండో భాగం, ఆయన తనంతటి తాను ఏమీ బోధింపక వేటిని వినడో వాటిని బోధించి అనలని చేద్దాం. సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయును, ఆయన సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయును. అపొస్తలులు ఆత్మదేవుని చేత భవిష్యత్ విషయాలు రాశారు. ఎట్లా రాయగలిగారు? ఆయన బోధించాడు, సంభవింపబో సంగతులు రాయించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సంభవింపబో సంగతులు మనకు కూడా బోధిస్తాడు అన్న మాట కంటే కూడా సంభవింపబో సంగతులు ఏవైతే బైబిల్లో రాయబడ్డావో అవి అర్థమవుతాయి, వాటినే మనం బోధిస్తాం. సంభవింపబో సంగతులను మనము బోధిస్తాము, బైబిల్ని చేత పట్టుకొని బైబిల్ని దాటి కాదు. ఆయన మనల్ని సంభవింపబో సంగతులను బోధించడానికి వాడుకుంటాడు. చివరిగా 7వ మాట యోహాను సువార్త 16:14, ఆయన నా వాటిలో నువ్వు తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ఆయన యేసుక్రీస్తు ప్రభువుకు మహిమ వచ్చేటట్లుగా చేస్తాడు. ఏది చేసినా ప్రభు మహిమ కొరకు ఆయన చేస్తాడు. ఆయన చేత నింపబడి ఆయన చేత నడిపించబడుతున్న మనం ఏది చేసినా మన మహిమ కోసం, మన పేరు కోసం కాక ఆయన మహిమ కొరకే చేసే స్థాయిలోకి మనం వస్తాం. ఆత్మ చేత నింపబడ్డ ఇన్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్, దేవుడు మానవుల్లో వాసము చేస్తే మానవుని జీవితం, దేవుడు సంఘంలో వాసం చేస్తే సంఘబడిల జీవితాలు ఎలాగుంటాయో ఆయన మనకి ఈ ఆశీర్వాదకరమైన మాటలు భూమి మీదే పరలోకాన్ని అనుభవించటం, లోకంలోనే పరలోక రాజ్య పౌరులుగా నివసించడానికి దైవాత్మ మనకు వాగ్దానం చేయబడ్డ 7 మాటలు నేను మరలా ఒకసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆయన మనకి సమస్తాన్ని బోధిస్తాడు, ఆయన మనకి జ్ఞాపకం చేస్తాడు, బోధించడం మాత్రమే కాకుండా మెమరీలోకి తీసుకొస్తా ఉంటాడు. ఆయన మనల్ని సాక్షులుగా బలపరుస్తాడు, ఆయన మనల్ని ఒప్పింపు చేసేవారుగా ఉంచుతాడు, మన ద్వారా అనేక మంది ఒప్పుకుంటారు. 5, ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. 6, ఆయన మనల్ని సంభవింపబో సంగతులు మనకు తెలియజేస్తాడు. 7, ఆయన మనల్ని ఆయన మహిమ కాదు ఆయన మహిమ కోసం పాత్రలుగా, ఆయన మహిమపరిచే పాత్రలుగా వాడుకుంటాడు. దట్ ఈజ్ ఇన్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మదేవుడు మనలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు, మనలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం చేయగలిగిన పని ఒకటి ఆశపడాలి. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 చదివితే మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఖాళీ చేసుకుందాం మద్యం, ఆయనకు నచ్చింది ఏదైనా ఉంది దాన్ని ఖాళీ చేసుకుందాం. We must empty ourselves. ఏం ఖాళీ చేసుకుందాం? ఆత్మపూర్ణులే, ఏదో అప్పుడప్పుడు కాదు, ఆత్మపూర్ణులే. Filled with the spirit. నింపడం అంటే వాటర్ బాటిల్ మూతి వరకు నింపడం, నింపబడడం అంటే పూర్తిగా నింపబడడం, పూర్తిగా మునగడం, పైపైన కాదు, కాళ్ళు తడవడం కాదు. ఆత్మపూర్ణులే ఉండి పూర్తిగా విధేయత చూపిద్దాం, ఆయన సంపూర్ణ నడిపింపు ఒప్పుకుందాం. అటు కృప ఈ నూతన సహవాసం సింగరేణి పెదపల్లి సహవాసానికి మనందరికి ప్రభు సహాయ అనుగ్రహించింది గాక. ఆమేన్.